రెండు మహానగరాలు. రచన చార్లెస్ డికెన్స్. అనువాదం తెన్నేటి సూరి. శ్రవణ పుస్తకం. 1వ అధ్యాయం. దోపిడీ భయం. అది ఒక వైభవోజ్వల మహాయుగం. వల్లకాటి అధ్వాన శకం. వెల్లివిరిసిన విజ్ఞానం, బ్రహ్మజముడుల అజ్ఞానం, భక్తి విశ్వాసాల పరమ పరిధవం, పరమ పాషాండాల ప్రల్లద కల్లోలం, ఉజ్వల చైతన్యాల ఉత్ఫుల్ల మహోదయం, అంధాంధ తమసాల అవ్యక్త నిషీధం, ఆశాకుసుమాలు పుష్పించిన ఆ మధుర వసంతం, నైరాస్యపు చలిగుబుళ్ళు ఈచుకున్న శిశిరాస్యం, సర్వసంపత్ సమృద్ధి, సర్వతోముఖ క్షామం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం, నడుస్తున్నారు నరకానికి సూటిగా, అరుస్తున్నాయి అధికార కంఠాలు అంతా అయోమయంగా ఉందని. సూక్ష్మంగా చెప్పాలంటే నేటి పరిస్థితికి నకలుగా ఉంది నాటి పరిస్థితి. గవిడిగవదల ఓ రాజు, గాజుకల ఓ రాణి ఇంగ్లండ్లోనూ, గవిడిగవదల ఓ రాజు, కలువకన్నుల ఓ రాణి ఫ్రాన్స్లోనూ రాజ్యం చేస్తున్నారు. ఉభయ దేశాల్లో కూడా ప్రభుత్వ ఆహార నిల్వల అజమాయిషీలో ఉన్న దొడ్డ ప్రభువులంతా సమస్త వ్యవహారాలు శాశ్వతంగా పరిష్కారమై స్థిరపడిపోయాయనే నిశ్చింతతో కులాసాగా కాలక్షేపం చేస్తున్నారు. యేసుప్రభువు ఈ గడ్డమీద అవతరించి అప్పటికి 1775 సంవత్సరాలు. ఆ సుదినాలలో భూతప్రేత దేవగణాలు ఆంగ్ల ప్రజలను అనుగ్రహించిన వారై అనేక దేవరహస్యాలను వెల్లడించి దివ్యజ్ఞాన సంపన్నులను చేస్తున్నారు. ఇప్పటి మోస్తరుగానే కొద్ది రోజుల క్రితమే సౌత్కాట్ సతి 25వ జన్మదినోత్సవం జరిగింది. ఆ సందర్భంలో ఆవిడ గారిలో ఏదో దివ్యతేజం ప్రకాశిస్తున్నట్టు రాజుగారి అంగరక్షక దళంలోని ఒక సైనికుడు గమనించాడు. స్వతహా దివ్యదృష్టి కలవాడు కనుక ఆ దివ్య సందర్శనాన్ని పురస్కరించుకుని లండన్ వెస్ట్మినిస్టర్లు కాలగర్భంలో అంతరించిపోవడం దైవ నిర్ణయమైనట్టు జోస్యం చెప్పాడు. దివ్య సందేశ పరంపరను దైనిక కార్యక్రమంగా తలుపులు తట్టి ఉద్ఘాటించి విడిచిన కాక్లేన్ భూతం అదృశ్యమై అప్పటికింకా 12 సంవత్సరాలు కూడా కాలేదు. గత సంవత్సరం కూడా కొన్ని సన్నరకం భూతాలు అనేక సందేశాలను కాకిఘోషగా అరిచేశాయి. దివ్య సందేశాల విషయం ఇలా ఉండగా, అమెరికాలోని బ్రిటిష్ పౌర మహామండలి నుంచి ఆంగ్ల రాజుకు, ఆంగ్ల ప్రజలకు లోక వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని సందేశాలు అందాయి. చిత్రమేమిటంటే, కాక్లేన్ సంతతి కుర్రభూతాల దివ్య సందేశాల కంటే ఈ లోక వ్యవహారాల సందేశాలే నరకజాతికి అత్యంత ప్రధానమైనవిగా పరిణమించాయి. కాక్లేన్ భూతం అంటే అభూత కల్పన అని అర్థం. 1762లో స్మిత్ఫీల్డ్లో కాక్లేన్ అనే సందులో ఒక ఇంట 2 ఏళ్లకు ముందు చనిపోయిన ఒక స్త్రీ ఇంటిని పట్టి అందులోని వారిని భయపెట్టి పీడించినట్లు ప్రవాద ప్రబలింది. చనిపోయిన స్త్రీ హత్యగావింపబడినట్లు ఆమె భర్తపై నేరం మోపే ఉద్దేశంతో ఆ ఇంట్లో నివసించే పార్సన్స్ కుటుంబం కుట్ర పన్ని ఈ ప్రవాద పుట్టించారట. కవచకార్ముకాల గలగలలతో నడుస్తున్న తన సోదరదేశానికి సిద్ధించిన అవగికి దివ్యజ్ఞాన చైతన్యం ఫ్రాన్స్కు సిద్ధించలేదు. కానీ తోచిన మటుకు కాగితం కరెన్సీ అచ్చువేసుకుని విలాస భోగాలకు ఖర్చు పెట్టుకుంటూ పర్వతాగ్రం నుంచి బహుసునాయాసంగా కిందకి దొర్లుకొస్తోంది, పట్టుపరుపుల మించి దొర్లినట్టు. అంతేకాదు, క్రైస్తవ మతగురువుల ఆశీరాదేశాలతో మానవత్వ సిద్ధికి తార్కాణాలైన అనేక మహత్కార్యాలను సంఘటించి వినోదిస్తోంది. శిక్షలు విధించి యువకుల కాళ్ళు చేతులు తెగనరికించడం, శ్రావణాలతో పీకించి నాలికలు చీలికలు చేయించడం, మురికి ఫాదరీల ముఠా ఏదో ఒకటి అలా త్రోవనుపోతుంటే బురద నీళ్లలో బొక్కబోర్లుగా పడి జోహార్ చేయలేదనే నేరానికి బతికున్న మనిషిని బతికున్న పళంగా పచ్చి జీవాలతో కాల్చి చంపించడం ఇత్యాది అనేక సత్కార్యాలలో మునిగి తేలుతోంది. ఆ హత్యలన్నిటికీ ప్రతిచిహ్నాలుగా ఫ్రాన్స్ నార్వే మానవారణ్యాలలో అవో రకం కొత్త చెట్లు మొలకెత్తి వేరు తన్ని పెరుక్కొస్తున్నాయి. కిరాత విధి వాటి కన్నీటికి అప్పటికప్పుడే గుర్తులు పెట్టుకొస్తున్నాడు. అవి పెరిగి పెద్దవైతే వాటి బల్లలతో ఈటలు బల్లలు అమర్చిన ఒక ప్రళయరథాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో, మానవ చరిత్రలో ఒక మహాభీభత్సాన్ని సృష్టించాలనే సంకల్పంతో. అదే సమయంలో పారిస్ పరిసరాలలో మురుగుబాడవులు, మొండిబంజర్లు దున్నే మోటరైతుల గొడ్లదొడ్లలో వందలాది నాటుబళ్లు వరుసలుగా విడిసి ఉన్నాయి. ఇరుసులదాకా రేవడి చుట్టుకున్న వాటి చక్రాలను పందుల మోరతో వాసన చూస్తున్నాయి. మృత్యుకర్షకుడు వాటిని చూసి తలపంకించాడు, విప్లవ శవవాహనాలకు వెతుక్కోక్కర్లేదని. కిరాతుడు, కర్షకుడు ఇలా నిర్విరామంగా సన్నద్ధులవుతున్నా కూడా బయటికి మాత్రం ఏ విధమైన అలజడి లేదు. పంజాలు ముడుచుకున్న వారి పదధ్వనులను ఏ ఒక్కరూ పసిగట్టలేకపోయారు. పసిగట్టలేకపోవడం కాదు, వాళ్ళిద్దరూ మేలుకున్నారని భావించడం నారీశ్వరవాదము, దేశద్రోహము కనుక ఏ ఒక్కరూ అలాంటి మహాపాపానికి పూనుకోలేదు. ఇంగ్లండ్లో శాంతిభద్రతలన్నీ సర్వనాశనమై అరాచకం విచ్చలవిడిగా వీరవిహారం చేస్తోంది. పొద్దు గర్భాన పట్టం భయం, సాయుధ ముఠాల నడివీధి దోపిడీలు, బందిపోట్లు రాజధాని నగరంలోనే దినదినం నిరాఘాటంగా సాగుతున్నాయి. ఇంట్లో ఉన్న కొయ్య సామాన్లు, దేఖీలు ఏ గిడ్డంగుల్లోనో భద్రపరుచుకోకుండా ఇళ్లు తాళాలు వేసి బయట ఊళ్లకు వెళ్లడం సురక్షితం కాదని అధికారులు గృహస్థులను బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. పగటివేళ వర్తక శిఖామణిగా బజార్లో చెలామణి అయ్యే మర్యాదస్థుడే రాత్రివేళ కొంపలు లూటీలు చేసే గజదొంగ. తోటివర్తకుడెవరైనా గుర్తుపట్టి నిలవేస్తే అమాంతం పరాక్రమించి పిస్టల్తో పరికపిటలా వాణ్ణి నేలరాల్చేసి రివ్వున గుర్రం మీద ఉడాయించేస్తాడు. ఏడుగురో ఎనమండుగురో రోడ్డు వెంట పోతున్న మెయిల్ కోచ్కి అడ్డంగా తగులుతారు. మెయిల్ గార్డు తన దగ్గర తూటాలున్నంత వరకు వాళ్లలో ఏ ముగ్గురునో నలుగురునో కాల్చి చంపుతాడు. గార్డు దగ్గర మందుగుండు నిండుకుందని తెలియగానే మిగతా వాళ్లు అమాంతం వాడి మీద పడి ఖూనీ చేస్తారు. ఆ పైని మెయిల్ కోచ్లో ఉన్న సర్వాన్ని ప్రశాంతంగా దోచుకుంటారు. లండన్ సర్వాధికారి లార్డ్ మేయర్ను పట్టపగలు టరన్హామ్ పార్క్లో నిలవేసి సర్వపరివార సమక్షంలో ఒకే ఒక పిస్టల్ వాలా నిలువుదోపు చేస్తుంటే అదేమన్న దిక్కులేదు. తక్కిన సామాన్య ప్రజమాట లెక్కేమిటి? రాచనగరు అతిథి మందిరాల్లో రాణువులతో సహా పరివేష్టించి ఉన్న దొడ్డప్రభువుల రత్నాలహారాలను తుట్రెదొంగలు దూసుకుపోతున్నారు. దొంగసొత్తు సోదా కోసం రారావు సిపాయిలు బయలుదేరితే సెయింట్ గైల్స్ లుగాడీ జనం తిరగబడి తుపాకులు పేల్చారు. అందిన జనాన్ని అందినట్టు సిపాయిలు కూల్చారు. ఇన్ని జరుగుతున్నా వీటినెవ్వడూ విపరీత విషయాలుగా పరిగణించడం లేదు. ఈ గందరగోళాల మధ్య ఉరితీసే ఉద్యోగుల అవస్థ ఊపిరి సలపకుండా ఉంది. తెల్లవారి లేస్తే చిల్లరమల్లర నేరస్తుల్ని ఒక దండాదండా ఉరికంబానికి వేళ్లాడదీయాలి. మంగళవారం నాడు పట్టుకున్న మరో కన్నగాణ్ణి శనివారం నాటికి ఉరితీసేయాలి. చేతిలో మిగిలి ఉన్న డజన్ మంది నరపశువుల్ని న్యూగేట్ రుద్రభూమిలో పచ్చి జీవాలతో నిలువునా కాల్చాలి. వెస్ట్మినిస్టర్ హాలు ముందు కరపత్రాల గుట్టకు నిప్పు పెట్టాలి. ఈ పూటకి పరమ కిరాతుడైన ఒక హంతకుణ్ణి ఖూనీ చేయాలి. రేపు కాపుకుర్రాడి చేతిలో కానీ కాజేసిన దరిద్రపు గొట్టు వెధవను మరొకణ్ణి హత్య చేయాలి. ఇలాంటివి ఇంకా వేలు లక్షలు సంఘటనలు 1775లోనూ అనంతరము కూడా విధి విరామం లేకుండా సాగిపోయాయి. ఈ పరిస్థితుల మధ్య కిరాతుడు కర్షకుడు అంతు తెలియని అజ్ఞానంతో సన్నద్ధులవుతున్న వాతావరణంలో గవిడిగవదల ఇద్దరు, కలువా గాజుకన్నుల ఇద్దరు దైవదత్తమైన తమ అధికారాన్ని నిష్ఠూరంగా చెలాయిస్తూ ఆటోపోజ్వలులై సంచరిస్తున్నారు. ఈ గొప్పవారు, కొలది గల లక్షోపలక్షల ఇతర మృక్కడి జీవులు, ఈ గాథలోని వ్యక్తులు సహా తతిమా ప్రాణులు ఎవరికి వారు తమ తమ పాదాల ముందు పరుచుకొని ఉన్న బాటల వెంట ఎవరి మార్గాన వారు ఈ విధంగా సాగిపోతున్నారు. 1775 నవంబర్ నెల చివరి రోజుల్లో ఒక శుక్రవారం రాత్రి చాలా పొద్దుపోయిన వేళ ఈ గాథతో సంబంధం ఉన్న మొట్టమొదటి వ్యక్తి డోవర్ రోడ్డు వెంట తల వంచుకొని నడిచిపోతున్నాడు. డోవర్ మెయిల్ కోచ్ షూటర్ హిల్ కొండగట్టు మీదకి ఒడిదుడుగ్గా ఎక్కుతోంది. కోచీకి పక్కగా తక్కిన ప్రయాణికులతో పాటు బురదను పడి సతమతమవుతూ మన బాటసారి కూడా కొండ మీదకి ఎక్కుతున్నాడు. ఆ గొడ్డు చలిలో ప్రయాణికులు అలా కిందికి దిగి నడవటం వ్యాయామం చేయాలనే సరదాతో కాదు. బాడి రోడ్డు, కొండ మీదకి ఎగనెక్కటం, బరువు బండి. గుర్రాలు అప్పటికే 3-4 సార్లు మొరాయించి నిలబడిపోయాయి. ఒక పర్యాయం అసలు శాంతం తిరుగుబాటు చేసి కోచ్ని తిరిగి బ్లాక్హీత్కు వెనక్కి ఈడ్చుకుపోయే ఉద్దేశంతో అమాంతం రోడ్డుకు అడ్డంగా ఈడ్చేశాయి కూడా. ఈ తిరుగుబాటు ప్రమాదాన్ని వెంటనే గమనించిన కోచ్ వాళ్ళ కొరడాకు పంచెప్పి వాటి ప్రయత్నం కొనసాగకుండా చేశాడు. కానీ అవి విజయం పొందినట్టయితే జంతువులకు కూడా కొన్నిటికి యోజన శక్తి ఉందనే వాదాన్ని మనం అంగీకరించవలసి వచ్చేది. ఆ కొరడా చరుపులతో గుర్రాలు ఓటమిని అంగీకరించి లొంగిపోయి యథాపూర్వంగా తమ బాధ్యతను తాము నిర్వహించడానికి పూనుకున్నాయి. తలలు వేళ్లాడబడిపోతున్నాయి, తోకలు గజగజా వణుకుతున్నాయి. ఆ రొంపిని పడి కోచుని ఈడవలేక వాటి ప్రాణాలు కడబట్టిపోతున్నాయి. ఎక్కడి కీళ్లక్కడ సడలిపోతున్నట్టు ఉండుండి ముందుకు కుదబడిపోతున్నాయి. అలాంటి ప్రమాదం జరిగినప్పుడల్లా కోచ్ వాలా కొంచెం తమాయించి ఓహోహో అంటూ కళ్ళాలు వెనక్కిలాగి ఆపి వాటిని కాస్త లేచి తేరుకోనిస్తున్నాడు. అలా ఆపినప్పుడల్లా ముమ్మెనలో నడుస్తున్న నాయకాశ్వం తలాజూలు కచ్చగా విదిలించి ఈ బండి కొండమీదకి చేరడం అసంభవం అనే అభిప్రాయం విస్పష్టంగా ప్రకటిస్తోంది. ఆ గుర్రం మెడపూసలు గలగల్లాడినప్పుడల్లా మన బాటసారి మనసులో ఏదో మదనపడుతున్నవాళ్లా కంగారుగా తలెత్తి చూస్తున్నాడు. పొగమంచు దట్టంగా పట్టి పెద్ద పెనుభూతంలా కొండమీదకి వ్యాపిస్తోంది. కన్నూ కన్నూ పొడుచుకున్నా కనిపించడం లేదు. కోచ్ లైట్లు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. గుర్రాల ముందు రోడ్డు 4 బారల దూరమైనా కనిపించడం లేదు. ఆయాసం పట్టలేక గుర్రాలు మంచులోకి ఆవిర్లు విడుస్తుంటే ఆ పొగమంచునంతా సృష్టిస్తోంది గుర్రాలేనేమోననే భ్రమ కలుగుతోంది. మన బాటసారితో పాటు మరొక 2 ప్రయాణికులు కోచ్ను అంటిపెట్టుకొని నడుస్తూ కొండమీదకి ఎక్కుతున్నారు. 3 కూడా చలిగాలి సోకకుండా ఆపాదమస్తకం దుస్తులు వేసుకున్నారు. మోకాళ్ల వరకు జాక్బూట్లు తొడుక్కున్నారు. చెవుల మీద కూడా మఫ్లర్లు కప్పుకున్నారు. ఒకరినొకరు చూస్తున్నారన్న మాటే కానీ ఎవరే పోలిక మనిషో రెండోవాడికి అంతుచిక్కకుండా ఉంది. మనుషుల శరీరాల పోలికలే కాదు, మనసులు అంతకంటే అంతుచిక్కడం లేదు. ఆ రోజుల్లో ప్రయాణికులు త్వరగా ఒకరితో ఒకరు పరిచయాలకు దిగడానికి జంకేవాళ్లు. అవును మరి, రోడ్డు మీద తారసిల్లే మనుషుల్లో ఏ మనిషైనా దోపిడీగాడు కావచ్చు, లేదా ఏ దోపిడీ ముఠాతోనైనా షరీకై ఉన్నవాడైనా కావచ్చు. షరీక్దార్లకేమిటి? ఏ దారి మకాన్లో చూసినా వాళ్లే, ఏ సారాయి దుకాణంలో చూసినా వాళ్లే. హోటల్ యజమాని దగ్గర నుంచి గుర్రాలశాల నౌకర్ దాకా ఎవరైనా అలాంటివాడే ఉండొచ్చు. ఎవర్ని నమ్మడం? ఆ సమయంలో మెయిల్గార్డు కోచ్ వెనక తన కోసం అమర్చి ఉన్న చెక్కబల్ల మీద నుంచుని సరిగ్గా ఇవే మాటలు అనుకుంటున్నాడు. అతని చేతి పక్కన అమర్చి ఉన్న కొయ్యపెట్ట మీద ఒక పెద్ద నాటు తుపాకీ మందు దట్టించి సిద్ధంగా ఉంది. తూటాలు నింపిన 7-8 పిస్టళ్ళు గుట్టబడి ఉన్నాయి. ఆ పెట్టె మీద కానుకుని ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మెయిల్గార్డు ప్రయాణికుల్ని అనుమానిస్తున్నాడు. ప్రయాణికులు ఒకరినొకరు అనుమానిస్తున్నారు. గార్డును కూడా అనుమానంగానే చూస్తున్నారు. అందరూ అందర్నీ అనుమానిస్తున్నారు. కోచ్ వాలాకు గుర్రాల విషయంలో తప్ప ఇంకెవ్వరి విషయంలోనూ ఎలాంటి విశ్వాసమూ లేదు. ఆ గుర్రాలు ప్రయాణం చేయడానికి పనికిరాని స్థితికి వచ్చేశాయనే విషయాన్ని బైబిల్ ముట్టి ప్రమాణం చేసి చెప్పగల పరమ విశ్వాసంలో ఉన్నాడు. హే చెల్, ఏది ఇంకొక్క ఊపు, కొండమీదకి చేరిపోతాం చెల్, గుర్రాన్ని కొరడాతో అదిలించాడు. ఇవాళ నా తాడు తెంచారులే జో. గార్డు సమాధానమిచ్చాడు.
టైం ఎంతైంది? 11:10.
అయ్యబాబో, 11 కూడా దాటింది చెల్. గుర్రం వెన్నుమీద కొరడాచివళ్లు చెడేల్మని మోగాయి. కోచ్ ముందుకు సాగింది. జాక్బూట్ల ప్రయాణికులు 3 బురద చిందగొట్టుకుంటూ కోచ్తో పాటు దబదబా నడుస్తున్నారు. 3 కూడా కోచ్ను అంటిపెట్టుకుని నడుస్తున్నారు. అది ఆగితే ఆగుతున్నారు, కదిలితే కదులుతున్నారు. కర్మం చాలక వాళ్లల్లో ఏ ఒక్కడైనా రెండోవాడితో అలా కాస్త ముందుకు పోయి నడుద్దాం పదండి అని గనక పొరపాటున అంటే ఆ మొదటివాడు రెండోవాణ్ణి దోపిడీగాడేనని రూఢి చేసి అమాంతం పిస్టల్తో పేల్చేసే మనస్థితిలో ఉన్నారు. ఆ చివరి ఊపులో కోచ్ కొండమీదకి చేరింది. కుర్రాలు తాపీగా నిలబడి ఊపిరి విడుచుకుంటున్నాయి. కోచ్ మళ్లీ కొండమీద నుంచి కిందకి దిగడానికి చక్రాలు తెరక్కుండా అంటకట్టాలి. చక్రాలు కట్టడానికి, కోచ్ తలుపులు తెరిచి ప్రయాణికుల్ని లోపలికెక్కించడానికి గార్డు కిందకి దిగాడు. జో అని కంగారుగా కేకపెట్టాడు కోచ్ వాలా. ఏంటి టామ్? దూరాన వినిపిస్తున్న గుర్రండెక్కల చప్పుడు ఇద్దరూ చెవులు దూరబెట్టి పసిగట్టారు. గుర్రం గాలపు మీద వచ్చేస్తోంది. గాలపు కాదు, పేరాం మీదే వచ్చేస్తోంది అంటూనే గార్డు చివాలిన కోచ్ మీదకి ఎగిరి తన స్థానంలో సిద్ధంగా నుంచున్నాడు. ఆంగ్లరాజు పేరిట అంతా సిద్ధం కండి అని ప్రయాణికుల్ని హెచ్చరించాడు. ఈ హెచ్చరిక చూస్తూనే తుపాకీ చేతిలోకి అందుకున్నాడు. మన గాథకు సంబంధించిన ప్రయాణికుడు కోచ్లోకి ఎక్కడానికి మెట్టుమీద అడుగు వేసినవాడు అలాగే ద్వారానికి అడ్డంగా మెట్టుమీద నిలబడిపోయాడు. తక్కినిద్దరూ ఇంకా రోడ్డుమీదే నిల్చున్నారు. 3 కలిసి కోచ్వాలా ముఖం వంక, గార్డు ముఖం వంక చూస్తూ బిక్కుబిక్కుమంటున్నారు. మొమ్మన గుర్రం కూడా ఏదో ప్రమాదం జరిగేలానే ఉందన్నట్టు చెవులు రిక్కించి వెనక్కు తిరిగి చూసింది. కోచ్ నిలబడుంది. గుర్రాల కాళ్ళు కూడా కదలటం లేదు. అర్ధరాత్రి సమయం, ఎక్కడా చీమైనా చిటుకుమండం లేదు. ఒక భయంకర నిశ్శబ్ద వాతావరణాన్ని భేదిస్తూ దూరాన గుర్రపుడెక్కల చప్పుడు వినిపిస్తోంది. అలసి ఉన్న కోచ్ గుర్రాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీయడంతో బండి వెనక్కు ముందుకు కొంచెం ఊగిసలాడుతూ ఏదో ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రయాణికుల గుండెలు కూడా దడదడా కొట్టుకుంటున్నాయి. కొండమీదకు పరిగెత్తుకొస్తున్న గుర్రండెక్కల చప్పుడు అంతకంతకు సమీపాన వినిపిస్తోంది. ఓహోయ్, గార్డు పులికేకగా శక్తి కొద్దీ గర్జించాడు. ఆగక్కడ, కాల్చిపారేస్తాను. డెక్కల చప్పుడు హఠాత్తుగా ఆగిపోయింది. ఆ వచ్చేది డోవర్ మెయిలేనా అన్న మానవ కంఠం దూరాన్నుంచి కళవళంగా వినిపించింది. ఏదైతే నీకెందుకు? అసలు నీ సంగతేంటో తేల్చు, గార్డు మొండి సమాధానం చెప్పాడు. డోవర్ మెయిలేనా? అయితే ఏమిటి? ఒక ప్రయాణికుణ్ణి కలుసుకోవాలి. ప్రయాణికుడా? జర్విస్ లారీ కోచ్లో ఉన్నారా? ఆ మనిషి తనే అయినట్టు మన బాటసారి వెంటనే తెలియజేశాడు. గార్డు, కోచ్వాలా, మిగతా ఇద్దరు ప్రయాణికులు అతని వెంక అనుమానంగా చూశారు. సరే, అక్కడే నిలబడు, ముందుకడిగేస్తే మాత్రం కబడ్దార్ అని దూరానున్న మనిషిని హెచ్చరించాడు గార్డ్. మన ప్రయాణికుని వంక చూసి ఎవడో కనుక్కోండి అన్నాడు. ఎవరది? జెర్రీ? అవును సార్, నేనే. ఏమిటి సంగతి? కంపెనీ వాళ్ళు మీకో మాట చెప్పమన్నారు సార్. ఆ మనిషిని నేను ఎరుగుదును గార్డ్ అంటూ రోడ్డు మీదకి దిగాడు లారీ. తక్కిన ప్రయాణికులిద్దరూ అతనికి సహాయం చేస్తున్న వాళ్ళులానే నటించి అతన్ని మెల్లగా రోడ్డు మీదకి తోసేసి గబుక్కున తలుపులు మూసుకుని లోపల కూర్చున్నారు. కిటికీ తలుపులు కూడా దించేశారు. అతన్ని దగ్గరికి రానివ్వు, మరేం భయం లేదు అన్నాడు లారీ. భయం లేదని నేననుకుంటాననుకోకండి, జాతికంతకీ అలాంటి నమ్మకం కలిగించడం ఎలా అన్నాడు గార్డ్. ఏయ్ అని కేకపెట్టాడు దూరాన్నున్న మనిషి. ఓయ్ అని జర్రీ సమాధానమిచ్చాడు. ఒక్కొక్కడుగే నెమ్మదిగా ముందుకు రా, నా సంగతి తెలుసుగా. జీన్ పక్కన పిస్టలు గిస్టలు ఉందేమో, చెయ్యి అటువైపే పోనిచ్చావా, నా సంగతి తెలుసుగా. గుర్రం మనిషి మంచు తెరలో నుంచి నెమ్మదిగా బయటకొచ్చారు. జర్రీ నెమ్మదిగా గుర్రాన్ని నడిపించుకుంటూ మెయిల్ కోచ్ పక్కగా వచ్చి జర్విస్ లారీ ముందు ఆగాడు. గార్డు వంక వారగా చూస్తూ చేతిలో ఉన్న ఉత్తరం లారీ చేతిలో పెట్టాడు. రౌతు, గుర్రము కూడా గుర్రం పాదాల నుంచి మనిషి టోపీ వరకు బురదతో మునుగున్నారు. వ్యాపారస్తుని ధీమాతో గార్డ్ అని పిలిచాడు లారీ. ఒక చేత్తో తుపాకీ, రెండో చేత్తో పిస్టలు పట్టుకొని కొత్తగా వచ్చిన మనిషి వంక కాట్ల కుక్కలా చూస్తున్న గార్డ్ సర్ అని కటువుగా సమాధానం చెప్పాడు. ఇందులో ప్రమాదం వచ్చిందేమీ లేదు. నేను టెలిసెన్స్ బ్యాంక్ తాలూకు ఉద్యోగిని. బహుశా లండన్లో ఉన్న టెలిసెన్స్ బ్యాంక్ సంగతి నువ్వు వినే ఉంటావు. నేను వ్యాపార విషయాలు చూసుకోవడానికి ప్యారిస్ వెళ్తున్నాను. ఇందులో మోసమేమీ లేదు. ఈ చీటీ కాస్త చదువుకొని. సరే, త్వరగా చదవండి సార్ అన్నాడు గార్డ్ ఇంకా అపనమ్మకంగానే. అతను ఆ చీటీ తీసుకుని కోచ్ లైట్ ముందుకు వెళ్ళి విప్పి చూశాడు. ముందు తనలో తను నెమ్మదిగా చదువుకున్నాడు, తర్వాత బిగ్గరగా చదివాడు. డోవర్లో ఆగవలను, ఆవిడ వచ్చి కలుసుకుంటుంది. జెర్రీ వంక తిరిగి పునర్జన్మ అన్నానని చెప్పు. అరే, అదేం సమాధానమండి, భలే చిత్రంగా ఉందే అని తెల్లబోయాడు జెర్రీ. ఆ మాట చెప్పు, నాకీ వర్తమానం అందినట్టు వాళ్ళకి తెలుస్తుంది, చీటీ అక్కర్లేదు, వెళ్ళిరా. ఈ రెండు ముక్కలు చెప్పి వెంటనే కోచ్ తలుపు తీసి చివాల్న లోపలికెక్కి కూర్చున్నాడు. లోపలున్న ప్రయాణికులిద్దరూ తమ చేతి గడియారాలు, పర్సులు, అదివరకే కాలికి తొడుక్కున్న జాక్ బూట్లల్లో దోపేశారు. ఇప్పుడు అతను లోపలికి రావడం చూసి నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. ఇంకేమీ చేయడానికి తోచక కోచ్ మళ్ళా నెమ్మదిగా బయలుదేరి కొండ మీద నుంచి కిందికి దిగుతోంది. మరింత దట్టంగా మంచు అలుముకుంటోంది. గార్డు తన తుపాకులు గట్రా తిరిగి యథాప్రకారం సర్దేసుకుంటున్నాడు. టామ్ అని కోచ్వాలా నెమ్మదిగా టాప్ మీద నుంచి గార్డును పిలిచాడు. ఏమిటి? ఆ సమాధానం విన్నావా? విన్నాను. నీకేమన్నా అర్థమైందా? రవ్వంతైనా అర్థం కాలేదు. భలే పని, నాకు అర్థం కాలేదు. చీకట్లో దిగబడిపోయిన జెర్రీ నెమ్మదిగా గుర్రం దిగి దానికి కొంచెం విశ్రాంతినిచ్చాడు. మొహం మీద కొట్టుకున్న బురద అరచేతో తుడిచేసుకున్నాడు. నెత్తిమీద ఉన్న టోపీని దులిపితే అరగేలన్ వరకు నీళ్లు కారాయి. గుర్రం నోట్లోంచి కళ్ళెం తీసి బురద కొట్టుకొని ఉన్న దండ చేతిమీద వేసుకుని మెయిల్ కోచ్ చక్రాల ధ్వని వినిపించకుండా పోయే వరకు అక్కడే నిల్చున్నాడు. అనంతరం నెమ్మదిగా కొండ మీద నుంచి కిందికి దిగడానికి బయలుదేరాడు. రా ముసలావిడ, ఆ గాలప్తో మెత్తబడిపోయావు, మైదానం మీదకి వెళ్లేదాకా నీ ముంగాళ్ళని నమ్మడానికి వీల్లేదు అన్నాడు తన ఆడగుర్రం వంక ఆప్యాయంగా చూస్తూ. పునర్జన్మ, భలే మాట. ఇలాంటి వ్యవహారాలన్నీ నీ వంటి వాడికి పనికిరావు జెర్రీ. ఇలాంటి పునర్జన్మలు, బతుకులోకి అడుగుపెట్టడాలు, తప్ప తాగటాలు మొదలెట్టావంటే నీ జీవితం మరింత డొంకదోవన పడుతుంది.